नारायण समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरा आनंदैकर सप्रसार विलसन् मंदस्मितास्यं कृपापारीनं निज भक्तमानसनवाम्भोजात भानुदयं कालज्ञान विदग्रणिं शिवकरं कालीसमं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्काली प्रसादाह्वयम् श्रीराघवं दशरथात्मजम् अप्रमेयं सीतापतिम् रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्दललायताक्षम् रामौ निशाचरविनाशकरम् नमामि रामम् नमामि शंकरस्य चरितकथामृतम् चंद्रशेखरगुणानुकीर्तनम् नीलकंठ तव पादसेवनम् संभवन्तु मम जन्म जन्मनि अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहं तारं वन्दे 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 लंका भयं सत्संगत्वे निस्संगत्वं निस्संगत्वे निर्मोहत्वं निर्मोहत्वे निश्चलतत्वं निश्चलतत्वे जीवन्मुक्तिः ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो हम सर्वभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि 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 ओम श्री गुरुभ्यो नमः క్షేత్రాధీశ్వరులైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య చరణారవిందములకు సీత రామ లక్ష్మణ సమేతంగా ఉన్నటువంటి శ్రీరామచంద్ర ప్రభుకి, పంచముఖ ఆంజనేయ స్వామి వారికి, నీలకంఠేశ్వర స్వామికి, పార్వతీదేవికి, గణపతి స్వామికి, సర్వదేవతలకు శిరసా ప్రణమిల్లుతూ సత్సంగాన్ని గీతించినటువంటి భగవద్భక్తుల దివ్య చరణారవిందములకు శిరసా ప్రణమిల్లుతూ సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. ఉన్నాము పడుకుని ముందుకెళ్దాం. నారాయణ హరి, నారాయణ హరి, నారాయణ హరి, నారాయణ నారాయణ హరి, నారాయణ హరి, నారాయణ నారాయణ హరి, నారాయణ నారాయణ హరి, నారాయణ హరి, నారాయణ హరి, నారాయణ నారాయణ హరి, నారాయణ హరి, నారాయణ హరి, నారాయణ నారాయణ హరి, నారాయణ నారాయణ హరి, 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 నారాయ
సద్గురుదేవుల పరమమైన అనుగ్రహంతో సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తి సంపన్నుడు అయిన ఆ గురు భగవానుడి పరమమైన అనుగ్రహంతో మన ఈ సత్సంగ కార్యక్రమాల్ని మూడవ రోజు భగవంతుడు ఈ విధంగా సేవని మనకి ప్రసాదించారు. భగవంతుని లీల చాలా అమోఘమైనటువంటిది, అనంతమైనటువంటిది, ఆశ్చర్యకరమైనటువంటిది. భగవంతుని లీలే అటువంటిది. కానీ భగవంతుని లీలను అర్థం చేసుకోవడం చాలా కష్టమనే శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో చెప్తాడు. ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యా ఆశ్చర్యవచ్చైనవన్య శృణోతి శృత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. ఆశ్చర్యవత్ పశ్యతి. భగవంతుని యొక్క లీలని, భగవంతుని యొక్క వైభవాన్ని మానవునికి ఎవరి శక్తి ఎంతవరకు ఉంటే అంతవరకే తీసుకోగలుగుతారు. ఆ విషయంలో ఆశ్చర్యంగా వింటారు, ఆశ్చర్యంగా చూస్తారు, ఆశ్చర్యంగా చెప్పుకుంటారు, ఆశ్చర్యంగానే అనుభూతి కూడా ఉంటుంది. అమ్మ నాయను, నాకన్నా తండ్రే, నా బుచ్చి నాయనే, నీకెంత దయరా నా మీద, పూ చేస్తుంటే ఒక పూ పడుతుంది అంతే స్వామివారి శిరస్సు నుంచి ఒక పుష్పం పడిందండి. చటుక్కున మన మనసులో ఏదో అనుకున్న ఒక ఆలోచన వచ్చింది, చటుక్కున పుష్పం కింద పడి ఎంత ఎంత ముద్దు వచ్చేస్తాడండి ఆ దేవుడు అని మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది అని కరెక్ట్ గా నెరవేరుతుంది కూడా. నిజంగా అటువంటి విశ్వాసమే అనుకుంటే పుష్పమే కాదు భగవంతుడు అనుగ్రహిస్తే ఏది కావాలంటే మనం అనుకుంటున్నాము, అన్ని మన వల్లే అవుతున్నాయి అని మనం అనుకుంటున్న ఒక మహామాయ. భగవంతుడు అనుగ్రహం బట్టే ఎంత విస్తృతి పెట్టుకుని కూర్చున్నా బాగా ఆకలి కొన్నవాడైనప్పటికీ ఏదో ఫోన్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఫోను, ఏదో వినదానటువంటిది ఏదో వినడము, ఏదో అనుకోనటువంటిది రావడము. కొనమంటే బయట నుంచి అనుకోవచ్చు, వీడికే గబుక్కున వికారం వచ్చింది అనుకోండి, ఆకలేమైపోతుంది, వండుకున్న పదార్థాలన్నీ ఏమైపోతాయి, ఇప్పుడు అది వదిలిపెట్టి లేచి వెళ్ళిపోతాడే. తనది విస్తరి తను వడ్డించుకున్నాడు, ఎంతో ప్రేమగా తెచ్చుకున్నాడు, కూర్చున్నాడు, భోజనం చెయ్యాలనుకుంటున్నాడు, లేచిపోతాడు. మరి ఎవరిది? మరి తినమనే కదా కూర్చుంది, ఎందుకు తినకుండా లేకపోతున్నాం మనం? అలాంటివి ఎన్నో ఎదురు చూస్తూ ఉంటాం, ఇటువంటివి ఎన్నో. గబుక్కున వెళదాం, భళ్ళున వర్షం కురుస్తుంది, వెంటనే ఇంట్లోకి వచ్చేస్తాం. వెళ్ళాలనుకున్నావుగా, ఆటోను కూడా పిలుచుకున్నావు కదా, కారులో కూడా అడుగు పెట్టావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు ఇంటికి? భగవద్ అనుగ్రహం ఉండాలి, భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉండాలి ప్రతి విషయంలో. ఆ అనుగ్రహం లేకపోతే తల్లిదండ్రి కన్నంత మాత్రం చేతనే సృష్టిలో అన్ని జరగవు. అది కూడా భగవంతుని అనుగ్రహమే. సృష్టికి రావడం భగవద్ అనుగ్రహం. సృష్టిలో ప్రతి కదలిక భగవంతుని పరిపూర్ణ అనుగ్రహంతో మనం చేయగలుగుతున్నాం. ఎవరైతే భగవద్భక్తుడై ఉండి ఇది భగవద్ అనుగ్రహం అని ఎవరైతే గుర్తించడానికి ప్రయత్నం చేస్తారో వారేమవుతున్నారు? ధన్య జీవులు. వారి జీవితం కృతార్థత చెందినటువంటిది అని మనం అనుకుంటాం. దానిలో మరి ప్రహ్లాద కుమారుడు ఉన్నాడు, పువ్వు పుయ్యగానే పరిమళం వెదజల్లింది, ఏమంటూ పుట్టాడు ఆయన? ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. తండ్రి గారు ఎటువంటి కష్టాలు పెట్టారండి ఆయనకి? ఏమైనా మనం భాగవతంలోకి వెళ్తే ఒక లేదు ఒక భక్త ప్రహ్లాద్ సినిమా చూడండి, తెలుస్తుంది మీకు. హిరణ్యకశ్యుడి మీద మనందరికీ కూడా తండ్రి అయినప్పటికీ ప్రహ్లాదుడికి మనందరికీ హిరణ్యకశిపుడు ఏమైపోతాడు అక్కడ? ఆపోజిట్ దాన్ని ఏమంటారు? విలన్. మనందరికీ ఏమైపోతాడు అక్కడ? ప్రహ్లాద, భక్త ప్రహ్లాద సినిమా చూస్తుంటే ఒక విలన్ ను చూసినట్టు చూస్తాం. హిరణ్యకశిపుడు చూడాలి అంటే ప్రహ్లాద కుమారుడు దగ్గరికి వచ్చరికి ఎలా ఉందో, ఒక్కొక్కసారి ఆయన కష్టాలు పెట్టి పంపిస్తూ ఉంటే, భటులు చేస్తూ ఉంటే, మన కడుపులో మండిపోతూ ఉంటే, గుండెల్లో ప్రహ్లాదుడు దాని నుంచి నవ్వుతూ బయటపడుతూ ఉంటే, అక్కడికి ఏదో మనం చాలా పరీక్ష పాస్ అయినంత గొప్పగా ఆనందించేస్తాం. జరిగినదే ఎప్పుడూ జరిగింది చూస్తున్నాం, కానీ ఈనాడు చూస్తూ కూడా ఇప్పటికి ఎన్నిసార్లు చూసినా అక్కడికి వచ్చేసరికి ఎందువలన మనకి ఆనందం కలుగుతోంది? అక్కడ ప్రహ్లాదుడు అంటే ఎందుకు అంత ఆనందిస్తూ, ఆయన పేరులోనే ఉందిలేండి, ఆహ్లాదము అంటే సంతోషం, ఆహ్లాదము అంటే సంతోషం, ప్రహ్లాదుడు అంటే ప్రకృష్టమైనటువంటి ఆహ్లాదం, ఇంకా దానికి ఇంకా విరామం లేదు ఆ సంతోషానికి. ఈ వచ్చిపోయే సంతోషాలు కాదు, నువ్వు మా ఇంటికి వస్తే ఎంత సంతోషమో తెలుసా అంటాం. వచ్చిన ఆయన 10 రోజులు ఉంటాడు అనుకోని ఇంట్లో, నువ్వు మా ఇంటికి వచ్చినట్టు సంతోషం ఎంత ఉంటుంది? ఏమండి, ఇంకా అదల్లా ఒక 4 రోజులు ఉంటాడు అనుకో, పాప వచ్చిన ఆయన అంటూ ఉంటాడు, మీరు అన్నారు కదండి నేను వచ్చే చాలా సంతోషం అని, అందుకనే యాహంగా ఉండడానికి వచ్చేసాడు అన్నాడు అనుకో, అప్పుడు కూడా సంతోషంగానే ఉంటాం. ఏ అబ్బే, ఇవన్నీ వచ్చిపోయాయి, ఇవన్నీ ఎంతెంత సంతోషాలు, వచ్చిపోయే సంతోషాలు. ఏదో మనం పిలిచిన రోజు, ఇప్పుడు పూర్వం అంటే అతిథి అభ్యాగతి సేవ అనేవారు, ఎందుకంటే కొన్ని ధర్మాలు మాట్లాడుకోవడం కూడా కావాలి మనకి, ఎందుకంటే వాటి అన్నిటినీ మర్చిపోతున్నాం. ఇప్పుడు ఏమున్నది, వండి పెట్టేవాళ్ళు తక్కువ అండి, వండించి పెట్టేవాళ్ళే ఎక్కువైపోయారు. ఇంకా అర్థమైందనుకుంటాను భాష, ఎవరైనా వస్తే వండి పెట్టేవాళ్ళు తక్కువ, వండించి పెట్టేవాళ్ళు ఎక్కువయ్యారు. వండించి పెట్టడం అంటే ఏంటి? దాన్ని ఏంటంటారు? ఆ క్యాటరింగ్, క్యాటరింగ్ కేటాయింపే, పుణ్యంలో కేటాయింపు కాదండి. పుణ్యం తనకి ఎలా వచ్చేస్తుంది? డబ్బులు పారేస్తే, భోజనం వచ్చేస్తే, అందరితో పాటు నువ్వు కూడా కూర్చుంటున్నావు. మొన్న ఒక పెద్ద పెళ్లి చేస్తున్నారు, వాళ్ళు అంటున్నారు ఏముందండి, హాయిగా క్యాటరింగ్ ఇచ్చేసాం కదండి, మేము కూడా పెళ్లికి చూడడానికి వచ్చిన వాళ్ళతో పాటు మేము కూడా పెళ్లికి వెళ్ళిపోతాం హాల్కి, వాళ్ళతో పాటు కూడా మేము కూడా తినేస్తాం, పని అయిపోతుంది అని. అంటే నేనన్నాను, మనం చేసి పెట్టుకుని బాగుందా మా భోజనం, ఇవాళ ఎంత బాగా చేసావమ్మా, నువ్వే దగ్గరుండి చేయించినట్టున్నావు, మైసూరు బాగా అంటే తీరదమ్మా అని అన్నారు అనుకోండి, ఆనందం అక్కడ వస్తుందండి. మనం నిలబడడం లేదు, మనం చేయించడం లేదు, ఎవరో చేసి పెట్టారు. డబ్బులు పడేస్తే పనులు అయిపోతుంది. ఈ రోజు ధనమూలమైన జగత్ అంటే కావలసినంత మాత్రమే ఉపయోగించుకోవట్లా, ఎక్కువ కూడా పెరిగిపోయింది అందరికి. మరి భగవంతుడు స్వయంగా నువ్వు చేసి పెడితే తినడాను తింటాను అని ఎంతో మంది భక్తుల దగ్గర భక్తులకి అవకాశం ఇచ్చి ఆనందించిన అనుభూతులున్నాయే, కానీ మీకు కూడా హోటల్ నుంచి తెచ్చి పెట్టేస్తాను గురువు గారు, మీరు కూడా సరిపెట్టేసుకోండి. అయినా మాకు ఇదే అలవాటు అండి అంటే వస్తామా చెప్పండి? మాకు ఇదే అలవాటు అంటే వస్తామా? కడుపు ఎండ పెట్టుకుంటామా? ఎదుగస్త మధ్యకన్నం తినేది అయిపోయింది అనిపించేది, అమ్మాయ్యా ఎప్పుడు వెళ్ళిపోతామా, మా ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతాను అనిపిస్తుందండి. అదే దాని బదులు చక్క ఒక యాపిల్ ఒక బత్తాయి వేసేస్తే హాయిగా తినేసి అమ్మాయి ఇవాళ ఏకాదశి అనుకుంటే పోయే. ఏమండి, భక్తి కలుపు కూడు పట్టిడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ అని వేమన సత్కల్లో చెప్పారు. చెప్పకుండా వచ్చినటువంటి అతిథి అభ్యాగతి సేవ గృహస్థైనటువంటి వాడు ఆచరిస్తే ఇంకా గొప్ప వ్రతాలు ఆచరించినటువంటి ఫలితాన్ని పొందుతారని మన ధర్మశాస్త్రం బోధలేదు. చెప్పకుండా భోజనానికి రావటమే ఎన్ని గుండెలండి ఈ రోజుల్లో. ముందర ఫోన్ చేయాలట వాళ్ళ ఇంటికి, మనం రావచ్చండి, అది కూడా మిమ్మల్ని చూడడానికి మేము వస్తున్నాం, నేను రావచ్చని వీళ్ళు ఫోన్ చేయాలి. చూసేది ఎవరికి? ఆ ఇంటి వాళ్ళు చూడాలి. ఆ ఇంటి వాళ్ళు చూడడానికి వెళ్లే వాళ్ళు ఫోన్ చేసి ఏమండి హలో మేము వస్తున్నాం మిమ్మల్ని చూడడానికి అండి, అందులో అదేదో కష్టం వచ్చింది చూడడానికి అయినా కూడా ఫోన్ చేసి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఏమండి భోజనం చేయకుండా వెళ్ళి భోజనం అన్నాం అనుకోండి, అది కూడా పెద్ద తప్పట. మీ ఇంటికి మిమ్మల్ని చూడడానికి వస్తున్నామండి. అప్పుడు ఇంటి వాళ్ళని అడగాలి, వీళ్ళన్నా చెప్పాలి, భోజనానికి వస్తామండి, లేకపోతే టిఫిన్కి వస్తామండి, లేకపోతే మేము భోజనం చేసి వస్తున్నామండి, మీరు మా కోసం ఏం ఏర్పాటు చేయకండి. ఏమండి ఇవన్నీ ఎట్లా ఉన్నాయండి? ఇవన్నీ హృదయ స్పందనగా ఉన్నాయా? హృదయాన్ని స్పందింపచేసేట్టుగా ఉన్నాయా మన అలవాట్లు ఇప్పుడు జరుగుతున్నవి? లేకపోతే మన జీవితాన్ని కూల తోసుకునేట్టుగా ఉన్నాయా? మరి అతిథి ఆచార్య దేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని మనకి వేదం చెప్తోంది, ఉపనిషత్తులు చెప్తున్నాయి. పూర్వం మన ఇంటి ముందు అరువులున్నాయి, ఎవరైనా వచ్చి పిలిస్తే దబ్బకం తలుపు తీయడం లేట్ అవుతుందేమోనని మన పెద్దలు మంచి మర్యాద కోసమని ఇంటి ముందు అరుగు పెట్టుకునేవారు. ఇప్పుడు ఎవరి ముందన ఇంటి ముందన్న అరుగులున్నాయా? అరుగు పెట్టుకునేంత ఖాళీ ఉంటే మనం గోడ పెట్టేసుకుని అతికించుకునే వాళ్ళు కదా. మంచోళ్ళే ఇంత తేరగా వస్తాయి ఏంటంటే డబ్బులు. ఏమండి ఎవరి ఇంటి ముందన్న అరుగు చూస్తున్నావా? ఇక గేడుకు మాత్రం ఒక బోటు ఉంటుంది, కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. ఇంకా అతిథికో లేకపోతే అనుకోకుండా వచ్చిన వాడికో మనం ఎక్కడ స్థానం ఇస్తున్నాము? మరి ఇదే పరిస్థితిలో మనకి భగవంతుడు కూడా సాక్షాత్కరిస్తున్నాడు. మరి ఎక్కడైనా స్థానం ఇస్తేగా, అవకాశం ఇస్తేగా మనం, అప్పుడు అటువంటివన్నీ అవకాశాలు ఉన్నాయేమో భగవంతుడు కూడా ఇట్టే అందరికీ అనుగ్రహం అనేటువంటిది కనిపిస్తూ ఉండేది, అనుభవింపజేస్తూ. మరి ఇప్పుడు ఇవన్నీ దూరం అయిపోతున్నాయి, మనసులోనూ మార్గం లేదు, బయట దృశ్య ప్రపంచంలో కూడా మార్గం లేకుండా చేస్తున్నారు. ఉన్నా కూడా గుర్తించగల్లా, గుర్తించినప్పుడు ఎట్లా వస్తుంది భగవద్భక్తి, ఎట్లా అవుతుంది? మరి ఇక్కడ ప్రహ్లాద కుమారికి భగవద్భక్తి ఎలా అబ్బింది? గురువు ద్వారా అబ్బింది. శ్రీ గురుదేవుల్ని ఒకరు ప్రశ్నించారు, ఎందుకంటే హిరణ్యకశిపు మహారాజు వాదనంతా ఆ ఓం నమో నారాయణాయ మానమనేగా, నారాయణ్ణి తల వద్దనే కదా. ఏంటి తండ్రి గారు ఏం చెప్పారు? అదే నువ్వు అంటున్నావే, నువ్వు అనడం మానే, అది అనడానికి వీలేదు. అదేనండి, అదంటే ఏంటండి తండ్రి అంటుండేవారు ఎవరు? ప్రహ్లాద కుమారుడు. అది అనిపించాలన్నాడు. అదే ఇంతకు ముందు అన్నావు కదా, అదే అనొద్దు అంటూ ఉంటే, అంటే అదేనండి తండ్రి, అంటే ఏంటండి అదేంటో చెప్పండి మీరు అంటే. అదే ఆ విష్ణు భజన, ఆ నారాయణ భజన. నేను 10 సార్లు పైకి అంటున్నాను కానీ తండ్రి మీ లోపల ఎప్పుడూ అంటూనే ఉన్నారు మీరు, కానీ నమ్మకం లేదు. శత్రుభక్తి, వైరభక్తిగా హిరణ్యకశిపుడు నారాయణ తలుస్తూనే ఉన్నాడు. వైరభక్తి అన్నారు దాన్ని. నవవిధ భక్తులు కాకుండా ఇంకా భక్తులు ఉన్నాయి పైన, వైరభక్తి, తర్వాత వాత్సల్య భక్తి. మరి యశోద వాత్సల్యంతోనే మరి తన జీవిత సార్థకం చేసుకుంది. మనందరికీ మాత్రం ఎలా వాత్సల్య భక్తి? ఏమండి చిన్న కృష్ణుడు, చిన్న బాలరాముడు వచ్చాడు అనుకోండి, చిన్న ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఒక్కసారి తలుచుకుంటేనే మనకి గుండెల్లో చెక్కడి వస్తుందండి భక్తి. అబ్బా ఎందుకంటే పెద్దవాడైతే ఎలాగో బిజీ బిజీగా అయిపోతారు, అందుకని చిన్నగా ఉంటే కాస్త కూర్చోబెట్టుకోవడానికి, ఒళ్ళో లాలన పాలన చేయడానికి, చక్కగా మనం పెడితే తినడానికి, లేకపోతే ఆయన పెడితే మనం తినడానికి ఎంత బాగుంటుందండి. బాలముకుంద జయనందలాల కృష్ణ కన్నయ్యా జయ గోపాల, బాలముకుంద జయనంద బాలముకుంద జయనందలాల కృష్ణ కన్నయ్యా జయ గోపాల. బాలముకుంద కృష్ణ కన్నయ్య అయితే ధ్యానము నందు మనసన్నా నిలబడుతుంది, లేకపోతే నీ మనసుకు విశ్రాంతి వచ్చింది కాబట్టి నీకు కొంచెం నిద్ర అన్నా వస్తుంది, ఏదో వస్తుంది మొత్తం. కానీ ఎటులంగైనా మనదే, మనకే మంచి చేస్తున్నాడు భగవంతుడు. మనమేం చేస్తాం? మనం భగవంతుని ధ్యానం గాని లేకపోతే భగవంతుడు తలుపు కానీ చేయ ఏం చేస్తాము? ఇప్పుడు పాడు ఫోన్లోకి వచ్చాయి ఏమండి, అందరికీ ఫోన్ చేసే కష్టాన్ని చెప్పిందే చెప్పి తీర్చని వాళ్ళందరితో చెప్తూ ఉంటాయి. లోకాబ్రాహ్మణ చెప్తూ ఉంటే వాళ్ళు ఇంకో అనుమానం దీనికి ఏది మళ్ళీ యాడ్ చేస్తూ ఉంటారు, ఇంకో భయం. అవునా, నేను మొన్నే అనుకున్నాను అక్కడ మాట్లాడుతుంటే కొంచెం తేడాగా ఉందిలే వాడి మాట అంటుంది ఆవిడ ఇంకొక ఆవిడ. అదే జరిగినప్పుడు మనస్సులో మనకున్నటువంటి అనుమానానికి ఇప్పుడు ఈ అనుమానం ఏమవుతుంది? పెనుభూతం అని చెప్పండి. మరి ఇప్పుడు ధ్యానం కుదరమంటే ఎట్లా కుదురుతుంది మనస్సుకి? ధ్యానం కుదరమంటే కుదురుతుందా? కుదర. మరి హనుమంతుడికి మనది, ప్రహ్లాద కుమారుడికి ఎలా కుదిరింది మనస్సు అంటే గురువు ఉపదేశం పొందాడు కాబట్టి ప్రహ్లాద కుమార్. అందుకని ఎన్నెన్నో కష్టాలు తీసుకువెళ్లి కొండల నుంచి విసిరేట్టు చేశాడు, పావుల చేత కడిపించేట్టు చేశాడు, విషయం తాగేట్టు చేశాడు తల్లి చేతనే. అయినప్పటికీ ప్రహ్లాద కుమారుల్లో మాత్రం ఏం లేదు, చేంజ్ లేదు. ఏ సమయంలోనూ నారాయణమూర్తికి భిన్నంగా ఇంకొకడు ఉన్నాడు అనేటువంటి స్వభావం బయట కాదు, మనస్సులో కూడా లేదు. నా ద్వితీయోస్తి కశ్చిత్, భగవంతుడి కంటే ఇంకొకడు, నారాయణమూర్తి కంటే ఇంకొకడు ఉన్నాడు అనేటువంటి భావన కశ్చిత్, ఏ ఒకనొకప్పుడు కూడా అసలటువంటి భావనే లేదు. అందుకని ఆయనకి ఎప్పుడూ ఏ కష్టం నందు భయము కలగల నిర్భయంగా నిలబడ్డాడు ప్రహ్లాద్. నిర్భయంగా నిలబడేసరికి అప్పుడు ఇది తండ్రి ఎవరు, హరి ఎవరు, హిరణ్యకశిపు మహారాజు ఏం చేశాడు, ఇందులో ఏమి శక్తి ఉన్నదా అని ఆలోచించే లోపల, ఎన్ని కష్టాలు పెట్టినా లొంగటం లేదని అప్పుడు ఆలోచించే లోపల నారద మహాముని రానే వస్తాడు. వచ్చేప్పుడు ఆయన అంటాడు, ఇంకా ఇంతకాలం జరిగింది ఇంకెంత అయినా హిరణ్యకశిపు మహారాజా, ఒకవేళ నారాయణుడు వైకుంఠంలో లేడు అంటున్నాం, ఎక్కడా కూడా కనిపించడం లేదు అంటున్నాం, ఒకవేళ నీ పిల్లవాళ్ళలో తాగాడేమో అంటే హిరణ్యకశిపుడికి అది నచ్చుతుంది. ఓన్లీ నారద, ఇన్నాళ్ళ తర్వాత అయినా నాకు కావలసినటువంటి మాట చెప్పు, ఇన్నాళ్ళ తర్వాత అయినా నాకు కావలసిన మాట చెప్పు. కరెక్ట్. అందుకని ఏంటా ఎక్కడి నుంచి ఈయన ఇంత చిరంజీవి అయిపోతున్నాడా? కొండల మించి పారయించిన, సముద్రంలో తోయించిన, విషము తాగించిన, పాముల చేత కరిపించిన ఈయన భయపడటం లేదు సరికదా? మళ్ళా తిరిగి చిరంజీవి వలె వస్తున్నాడు, ఎట్లా వస్తున్నాడా అనుకున్నాను. నువ్వు అన్నది కరెక్టే, నారాయణుడే ఇందులో ఉంటాడు అని. అప్పుడు ఎవరు ప్రహ్లాద కుమారుని పిలిచి, ఎక్కడరా నారాయణుడు, నీకు ఎల్లప్పుడూ అన్నగా నిలబడి ఆ నారాయణ ఎక్కడున్నాడో చూపించు అనేసరికి అప్పుడు అంటాడు ఆయన ప్రహ్లాద కుమారుడు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు. అంటే అప్పుడు ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడికి మాత్రమే అనుకుంటున్నారేమో, మనకి మన జీవితంలో కూడా అంతే, ఇందుగలడు అందులేదని సందేహము లేదు. ఎందుకంటే నారాయణమూర్తి సర్వహీన స్వరూపోహమని వేదములు ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. సర్వహీన స్వరూపోహం, మనల్లో పురుగు దగ్గర నుంచి అణు అణువుని నుంచి కూడా భగవంతుని యొక్క చైతన్యం అనే ఇది లేకపోతే అణువు కూడా అణువులాగా ప్రకాశించడానికి లేదు. అది జడము అనడానికి జడము వలె నారాయణుడు ప్రకాశిస్తున్నాడు, ఇక్కడ చైతన్యం అనే చైతన్యం వలె ప్రకాశిస్తున్నాడు. అంటే ఆయనకి ఇది మాత్రమే లేదు, అది మాత్రమే లేదు, అన్ని గానే అయినటువంటి ఖండమైనటువంటి స్వరూపం కలిగింది. అందుకని అది గుర్తించడానికి ఇక్కడ ఏమన్నాడైనా, ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వ ఉపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందే గలడు ధనవాగ్రని వింటే రాక్షసాదిగా చెప్తే నా మాట ఎలా ఉన్నాడైనా ఇందుగలడు అందులేడనే సందేహము వల్లదు. చక్కెరి ఉన్నాడే సర్వ ఉపగతుండు అందరు లోపల ఉన్నటువంటి వాడు. లోపల ఉన్నటువంటి వాడు కనిపించాలంటే ఎలా కనిపిస్తాడు? లోపల ఉన్నటువంటి వాడు ఎలా కనిపిస్తాడు? వెతకి చూడాలి. ప్రతి వస్తువులోనూ లోన ఏది ఉన్నా బట్టి మనకి ఇన్ని విధాలుగా సృష్టి అంతా జరుగుబాటు జరుగుతోంది. దేని వలన మనం ఆ లోపల లోపల ఉన్నటువంటి అంతరాంతరాల్లో ప్రకాశిస్తున్న అంటే అది లోపలే ఉన్నదాన్ని బయట లేదని అనకండి. బయట కూడా ఉన్నది కానీ ఈ కనిపించే ఇంద్రియాలకు మాత్రం కనిపించదు. ఇంద్రియ అతీతమైనటువంటిది. ఇంద్రియాలతో దేవుణ్ణి చూస్తే ఇంద్రియాలకు కనిపించినటువంటి మనస్సు చేత వెతికి వెతికి పట్టుకుంటే దైవత్వం అనేటువంటి దాన్ని మనం అనుభవించగలుగుతాం. దైవత్వం అనేటువంటిది ఏది అనుభవిస్తుంది? మనసు అనుభవిస్తుంది. మనం కళ్ళు దేవుడి దాకా వెళ్లి కళ్ళు మూసుకుంటాం ఎందుకు? దేవుడి దాకా వెళ్ళి ఎదుగుండా వెళ్లిన తర్వాత దేవుడిని పైనుంచి కింద దాకా చూసిన తర్వాత ఒక్కసారి కళ్ళు మూసుకుని అన్నం పెట్టుకుంటాం ఎందుకని? ఆ దేవుడు ఇక్కడే ఉన్నాడని గుర్తు. మరి తెలియకుండానే కళ్ళు మూసుకుంటాం చిన్నప్పటి నుంచి కూడా. అందుకని అందరిలోనూ కూడా ఉండి అందరినీ నడిపిస్తున్నటువంటి వాడు సర్వము బ్రహ్మమయం. రే రే సర్వం బ్రహ్మమయం, సర్వం బ్రహ్మమయం. రే రే సర్వం బ్రహ్మమయం, సర్వం బ్రహ్మమయం. రే రే సర్వం బ్రహ్మమయం. కిం వచనీయో కిమ వచనీయో, కిం వచనీయో కిమ వచనీయం, కిం వచనీయో కిమ వచనీయో, కిం వచన కిమ వచనీయం, కిం రచనీయం కిమ రచనీయో, కిం కిం రచనీయం కిమ రచనీయో, కిం సర్వం బ్రహ్మమయం. రే రే సర్వం బ్రహ్మమయం. కిం పఠనీయో కిమ పఠనీయో, కిం పఠ కిం భజనీయో కిమ భజనీయో, సర్వం బ్రహ్మమయం. రే రే సర్వం బ్రహ్మమయం, సర్వత్ర సదా హం సభ్యాన, సర్వత్ర సదా హం సభ్యాన, అంతటా వ్యాపించి ఉన్నటువంటిది ఒకటే ఒక పవర్ ఉంది, శక్తి. ఆ శక్తి మనలో ప్రాణరూపంలో ఉన్నది. ప్రాణాన్ని ఎవరైనా తీసి చూపించగలరా? డాక్టర్లు ఏమైనా తీసి చూపిస్తారా? ఏమండి, వాళ్ళ ఓపిక ఉండి బ్రతికించినంతసేపు ఆపరేషన్ చేసి నా గొప్పదనం అంటుంటారు. అది ఒకవేళ ఏదైనా అటు ఇటు అయింది అనుకోండి, మీరు లేట్ గా తీసుకొచ్చారమ్మా ముదిరిపోయిన తర్వాత. మనం వింటూనే ఉన్నాగా, ఎన్ని రకాల వినడం లేదు. ఎంత గొప్ప గొప్ప వ్యాధులైనా భగవద్భక్తుల దగ్గర వినండి, భగవన్ నామం చేత భగవంతుని ఆశ్రయించి శ్రీ గురుదేవుల చందనైతే మరి పోయిన ప్రాణం కూడా మళ్ళా తీసుకొచ్చిన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ముందు కనిపించే ఈ అమ్మ కూడా అంతే. ఉత్తరయాత్రలో బదరీ తీసుకువెళ్లి శ్రీ గురుదేవులు బదరీలో తెలియకుండా పోయి, నా చిన్నతనంలో మా నాన్నగారు శ్రీశైలంలో ఆ శివ సాయుధ్యాన్ని పొంది మహా అయితే ఒక సంవత్సరం అయింది. 63లో మా నాన్నగారు గురు సాయుధ్యాన్ని పొందారు. ఆ తర్వాత యాత్రలకు వేశారు. అప్పుడు అంతే ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాల్లో అయితే తెలియకుండా పోయింది. ఎత్తుకుని తీసుకెళ్లారట. తీసుకువెళ్ళిన తర్వాత ఋషికేశ్లో ట్రైన్లోకి ఇచ్చారట, స్వామివారి పెట్టిలోకి ఇచ్చేశారట. మా అమ్మగారు తీసుకెళ్ళిపోమన్నట్ట. ఆ ప్లాట్ఫామ్ మీద వెళ్తూ ఉంటే భక్తుల్లోనూ ఆ భక్తుల చేతికి ఇచ్చి కిటికీకుండా బాబుగారికి ఇచ్చేయండి అన్నారు. గురుదేవుల నామధేయం బాబుగారు, ముద్దుగా అందరం బాబు బాబు. బాబు అంటే తండ్రి అని, బాబు అంటే పిల్లవాడు అని, అందరికీ అందుబాటులో ఉండేవాడని భగవంతుడు. అందకుండా ఉండేవాడు భగవంతుడు ఎలా అవుతాడండి? అందరికి అందేవాడే భగవంతుడు. కానీ మహాత్ములు చెప్పిన త్రవలో మనం అనుసరిస్తే, ఆచరిస్తే దొరుకుతాడు సునాయాసంగా, సులభంగా. చెప్పింది ఒకటి, మనం చేసింది ఒకటి అయితే అవదు. ఇంట్లో ఉన్నది ఇడ్లీ పిండే. ఇడ్లీ కావాలన్నాం, అమ్మ దోశ వేసి పెట్టింది అదే పిండి. ఇడ్లీ అంటామా దోశ అంటామా? ఒకే పిండి అయితే మాత్రం మరి ఇక్కడే ఇంత తేడా ఉన్నదే. మహాత్ములు చెప్పిన త్రోవలో నువ్వు ఇది నడు, ఇలా నచ్చి నడిస్తే నీకుంది ముక్తి అంటే అంతే, నడిచి తీరాలి. చెప్పినట్టు వినాలి. అలాగే తీసుకువెళ్ళి స్వామివారికి ఇచ్చేయమన్నారట. ఇచ్చేస్తే స్వామివారు చూసారట, డాక్టర్ గారిని పిలిచారు. ప్రతి యాత్రకి ఒక డాక్టర్ని తీసుకెళ్తాం అలవాటు అప్పటి నుంచి కూడా. డాక్టర్ గారిని పిలిచారట. పిలిస్తే చూశారట డాక్టర్ గారు, పెదవి విరిచారట, ప్రయత్నం అన్నారట, ఇంజక్షన్ ఏదో లోడ్ చేశారట, చేయడానికి వచ్చారట, లాభం లేదు అయిపోయింది అన్నారట. స్వామివారు ఒళ్ళో కొడుకో పెట్టుకుని ఉన్నారట. అప్పటికి నాకు 9 సంవత్సరాలు. ఒళ్ళో కొడుకో పెట్టుకుని ఉన్నారట. వెంటనే స్వామి నుదుటిన చేయి పెట్టి, దగ్గర వాళ్ళు కూడా ఎన్నో నాలుగు చెబుతుండేవారు ఆ మాట, నుదుటిన చేయి పెట్టి స్వామివారు కొంచెంసేపు ధ్యానంలోకి వెళ్ళిపోయారు. వెళ్లిపోయిన డాక్టర్ గారు కూడా అలాగే నిలిచిపోయి ఆ ఇంజక్షన్ పక్కన పెట్టేసి ఆయన కూడా స్వామివారు మనకు చూస్తూ నుంచుని బయట అట్లాగే కొన్ని గంటలైందిట. హరిద్వార్ మాత్రం ఇంకా ఊరు రాలా, రాకముందే కాళ్ళలో చేతుల్లో కదగలు వచ్చాయట. వచ్చిన తర్వాత అమ్మా, ఇప్పుడు పిలవడం కూడా అలాగే పిలుచుకునేవారు శ్రీ గురుదేవుడు, అమ్మడు అమ్మానే పిలుచుకునేవారు. అమ్మా అమ్మడు లే అన్నారు. వెంటనే లేచి అమ్మయ్యా, ఆ యాత్రలో భర్తని, ఈ యాత్రలో ఒకనొక కూతురుని పోగొట్టుకున్న ఆ తల్లికి నేను ఏ సమాధానం చెప్పాలో అనుకున్నాను. చూడండి మా గురువులు మాట, అది గురుదేవుల పరమమైన అనుగ్రహం. ఏమైనా చేయగలరు, ఎందుకని వారే శక్తి స్వరూపులు. అనంత శక్తి స్వరూపం దగ్గర కరెంట్ అంటూ మన ఇంట్లో ఉంటే ఏ విధంగా అయినా ఉపయోగించుకోవచ్చు. చుట్టుందమ్మా ఎన్ని ముళ్ళైనా పెట్టుకోవచ్చని ధనం దగ్గర మాట్లాడతారు. ధనం దగ్గరే కాదు, ఇటువంటి సాధనాపూర్వకంగా సాధింప చేసుకునేటువంటి నిజమైనటువంటి సిద్ధే గనక మన దగ్గర ఉంటే ఎన్నైనా సాధ్యపడతాయి. అటువంటి సిద్ధి స్వరూపులు శ్రీ గురువు. అలాగే ఇక్కడ ప్రహ్లాద కుమారుడిలో నిజమైనటువంటి నారాయణ యొక్క దివ్యమైన శక్తి ఉన్నది. నారాయణ యొక్క దివ్య నామం తప్ప ఇంకొకటి లేదా ఆ మహానుభావుని దగ్గర. ఎవరండి నమ్మి చెడ్డవాళ్లు లేరు అని చెప్తుండేవారు శ్రీ గురుదేవుడు. భగవంతుణ్ణి నమ్మి చెడ్డవాళ్లు లేరు. నమ్మకపోతే బూడిదే, నమ్మకపోతే ఏమవుతుంది, అందరం బూడిదే అయ్యేది. నమ్మితే బంగార పిచ్చుకోతారు. మామూలు బంగారం కాస్తున్నా, మామూలు బంగారం అయితే మోయలేక మళ్ళీ లాకర్లో పెట్టుకుంటున్నారు. అలాంటి బంగారం కాదు, బయటకు పెట్టుకెళ్తే ఎవరు దొబ్బేస్తారో ఎవరు దొంగలించేస్తారో అని భయాందోళన కలిగించే బంగారం కాదు. ఇది ఏ బంగారము, అన్నిటికన్నా శ్రేష్టమైనది బంగారం కాబట్టి బంగార పిచ్చుగా అన్నారు. నమ్మితే బంగార పిచ్చుగా, నమ్మకపోతే బూడిదే. కానీ అటువంటి వాడు ఎవరు, భగవంతుడు మనందరి వాడు, మనందరి కొంగు బంగారం. ఎవరు కాదు లేదు అనుకున్నా ఆ లేదు కాదు అన్న దాంట్లో ఉన్నబట్టే లేదు కాదు అనేటువంటి నాస్తికత్వం వచ్చింది. నాస్తికత్వంలో ఏముంది, అస్థి ఉండబట్టే నాస్తి వచ్చింది అందులో. ఒకటి ఉన్నదానిని లేదు అని మాట్లాడుతున్నారు, అది కాదు అని మాట్లాడుతున్నారు. ఉండబట్టేగా ఆ ఉన్నది ఎలా ఉన్నదో మనం ఒక్కసారి మనం సాధన ద్వారా, మహాత్ముల మాటల ద్వారా, మహాత్ములు చెప్పినటువంటి వినికిడి ద్వారా కనుక మనం ప్రయత్నం చేసి చూస్తే అదేమవుతుంది, తానే అవుతుంది. ఏమవుతుంది, తానే అవుతుంది. అలాగే ప్రహ్లాద కుమారుడు ఇందుగలడు అందులేడని సందేహం వల్లదు. నాన్నగారు చక్రి సర్వ ఉపగతుందయ్యా, ఎన్నెందు వెతికి చూచినా అందందే గల. అంటే ఆయన అడిగాడు, ఈ స్తంభంలో ఉంటాడా? తప్పకుండా ఉంటాడు, అనుమానం ఎందుకు? సరికి నారాయణమూర్తి కూడా ఈ ప్రహ్లాద కుమారుడిని గబుక్కున ఏది చూపించి నన్ను అడుగుతాడు అని నారాయణమూర్తి కూడా ఆయన కావలసిన రూపం కావాలిగా. అప్పుడు ఎవరికి, హిరణ్యకశిపుడికి కావలసిన రూపం కావాలిగా అంత మనర్చడానికి. అందుకని ఆ నరసింహావతారంలో ఏమండి అంతటా ఆవరించి నిండి కూర్చున్నట్ట. ఎక్కడ చూపిస్తాడో, ఎక్కడ ఎప్పుడు, ఇది చూపిస్తే ఇందులో ఉన్నాడు, ఇందులో ఉన్నాడని చెప్తాడు కాబట్టి అని అంత నిండిపోయి ఆ స్వరూపంతో నరసింహావతారం అంతా ప్రకాశిస్తుంది. అనుమానమా, ఇందులో ఉన్నాడా అని గానే అనుమానమా అన్నట్ట ప్రహ్లాద్ కుమార్. వెంటనే గల తీసుకుని, పుత్రా ఇన్నాళ్ళకల్లా నాకు చూపిస్తున్నావు అంటూ వేశట. వేస్తే స్తంభం బండ పడింది, దాంట్లోంచి సాక్షాత్కారం అవనే అయ్యింది. ఏవైతే కాదనుకున్నాడో అన్ని సహితమై కలిసి ఉన్నటువంటి ఏమండి మృత్యు ఎలా కావాలన్నాడు, కింద గాని పైన గాని, లోపల గాని వెలుపల గాని, ఆయుధాలతో గాని లేకపోతే నరులతో గాని మృగాలతో గాని పక్షులతో గాని, కాని కాని అని కానీలో చేరాడు ఆయన. అన్ని కాని కానీలు పెట్టాడు పాపం. వరం కోరేటప్పుడు కూడా హిరణ్యకశిపుడు కాని ఏమండి అది కాని ఇది కాని అంటే బోళ్ళంత దూరిపోవచ్చు అందులో. కానీలో చేరాడు ఇప్పుడు. ఇది మన భగవానుడు ఎవరు, ప్రహ్లాదుడు ఆశ్రయించినటువంటి మన ఆరాధ్యదైవం. వెంటనే సరే మీ అందరూ తెలుసు కదా, ఏది నరసింహస్వామి రావడం, హిరణ్యకశిపుడిని తీసుకోవడం, ఒళ్ళు పొడుగో పెట్టుకోవడం, కింద కాదు పైన కాదు ఒడి, లోపల కాదు బయట కాదు గుమ్మం, ఏమండి ఆయుధం కాదు గోళ్ళు, ఏమండి మనిషి కాదు అటు మురగము కాదు నర సింహుడు. మరి అటువంటి అవతారంతో మరి ఆయన ఇందులో ఎవరిలో లయింపు చేసుకున్నాడు, తనలోనే లయింపు. నరసింహమూర్తి ప్రహ్లాద కుమారుడు అండి ఏం వరం కావాలో కోరుకో అన్నట్టండి అయిన తర్వాత. అంటే ప్రహ్లాద కుమారుడు నాకేం వరాలు ఉంటాయ్యా, మనమైతే బోళ్ళని వరాలు కోరుకునేవాళ్ళు ఎంత కదండి, మన గనక అడిగితే ఏమన్నా వరం కోరుకు బోళ్ళని కొనుక్కున్నావు కోరుకునేవాళ్ళు. పాప ప్రహ్లాద్ కుమారుడికి పాప ఏం కోరుకోవాలో తెలియలేదు. ఈ కోరికలేం లేవయ్యా, ఏం లాభం లేదు, నువ్వేదైనా కోరుకోవాల్సిందే అన్నట్టు. అంటే నువ్వు తప్ప ఇంకా ఏది అక్కర్లేదనేటువంటి వరాన్ని నాకు కోరికగా ప్రసాదించమన్నట్టు. ఇంకా అంతకన్నా ఏం కావాలండి, ఉండాల్సిందంతా ఉంది అందులో, ఉండాల్సిందంతా కోరుకోవడం కూడా రావాలండి. ఒక చిన్న కథ చెప్తాను, నవ్వించే కథ. కోరుకోవడం కూడా మంచి కోరుకోవడం రావాలి, అది అది సూక్ష్మం అన్నమాట. కోరిక చిన్నగానే ఉండాలి, ఫలితం మాత్రం మొత్తం అంతా వచ్చేయాలి. అలాంటి కొన్ని కొన్ని ఉంటూ ఉంటాయి. పాపం ఒక చోట ఒక ఆవిడ తపస్సు చేసింది, ఒక ముసలావిడ పాపం అలాగ ఉండి ఉండి ఏళ్ళ తరబడి తపస్సు చేస్తూ చేస్తూ వచ్చిందంట. అమ్మవారు ప్రత్యక్షమైందట. ప్రత్యక్షమైతే ఆ అమ్మవారిని ఏం వరం కావాలో కోరుకోమందండి అమ్మవారు. అంటే వెంటనే భక్తురాలు కోరుకుందంటే ఆవిడకి అప్పుడే అప్పటికి ఒళ్ళంతా మురదలు పడిపోయింది, ముసలావిడైపోయింది, తెల్ల ఎంట్రుకలు అయిపోయింది. ఆవిడ చిన్నప్పటి నుంచి అదే పొజిషన్ లో ఉంది ఆవిడ. అప్పుడు అడిగిందంట ఆవిడ కోరిక, చూడండి, నా ముని మనవరాలికి నేను బంగారు టుయాల్లో రత్నాలు పొదిగినటువంటి బంగారు భగినికి పాయసం ఉండి అందులో నా చేత కనిపించాలని ఉంది. ఇదండి కోరిక. అంటే ఇప్పుడు ఆవిడ కోరికలు ఎన్నున్నాయి, ఆవిడ వృద్ధాప్యంలో ఉంది, ఆవిడ ఇప్పుడు కుర్రదవ్వాలి. ఫస్ట్ పాయింట్ కుర్రదవ్వాలి కదండి. అంటే అమ్మవారు ముందర యవ్వనం ఇవ్వాలి. యవ్వనం ఇచ్చిన తర్వాత సరైన భర్తనివ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి మళ్ళీ పిల్లలు కలగాలి. ఆ పిల్లలకి పిల్లలు కలగాలి. ఎంత ముని మనవరాలు అంటే సామాన్యమా? అడిగింది ఒకటే ముక్క. అమ్మవారికి బాధ్యత ఎంత పెరిగిందో చూడండి ఇప్పుడు. అలాగే మనకి కూడా ఇక్కడ ప్రహ్లాద కుమారుడు కోరుకున్నాడు అంటే ఇంకా ఏది కోరుకోవాలో, ఏది కోరుకుంటే ఇంకా ఈ జగత్తుకే మూలమై ఉన్నదో అటువంటి కోరికను కోరుకున్నాడు. అందుకని ఆయనకి నిలబడము అలాగే నిలబడినాడు, కోరుకోవడము అలాగే కోరుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటికి కాదు, ఎన్ని యుగాలు వెళ్ళినా కూడా జై ప్రహ్లాద కుమారుడికి జై అనాల్సింది. ఇలా అంటూ ఉంటే శ్రీ గురుదేవుల దగ్గర ఒక ఆయన ప్రశ్నించారు, తండ్రి ఎంతసేపు ఆ నారాయణ అనొద్దు, తల్లిదండ్రులు మరి గౌరవించమన్నారు కదా, తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి కదా. వినమన్నప్పుడు మరి హిరణ్యకశిపుడు ఏమన్నాడు, నారాయణ్ణి తల వద్దు అన్నాడు. అన్నప్పుడు మానేసి తండ్రి గారు చెప్పినట్టు వినొచ్చు కదా, మరి తండ్రి మాట వినాలి కదండి బాబు గారు అని శ్రీ గురుదేవుని అడిగారు. అయితే శ్రీ గురుదేవులు అన్నారు, ఈ దేహాన్ని ఇచ్చినటువంటి తండ్రి కంటే ముందు గురుదేవుడి మాట వినిపించింది ఆ పిల్లవాడికి. లీలావతి కడుపులో ఉండగానే గురూపదేశం అయిందయ్యా ఆయనకి. కాబట్టి గురువు కంటే గొప్పదైనటువంటిది ఇంకొకటి లేదు గనక అటువంటి సమర్థుడైన గురువు లభించాడు గనక ఆ గురుదేవుడు చెప్పినటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని చూచ తప్పలే. అదయ్యా కావలసింది అక్కడ. పైగా ధరించిన వాడు తానొక్కడే ధరించాడా, తండ్రిని కూడా ధరింపచేసేటువంటి సమర్థుడయ్యాడు కదా. పైగా నరసింహమూర్తి హిరణ్యకశిపుడు యొక్క పేగులు బయటకు లాగిన తర్వాత ఆ లోపలంతా వెతకడం మొదలుపెట్టాడటండి హిరణ్యకశిపుడు. ఇంకా ఎక్కడైనా ఈ ప్రహ్లాదుడి కుమారుడు లాంటి బీజాలు ఎక్కడైనా ఈ పొట్టలో ఉన్నాయేమో. ఇలాంటి భక్తి కలిగినటువంటి వాళ్ళు ఈ రోజుల్లో ఇంకా కావాలి బాగా అని అప్పుడే ఎదిగాడట ఆయన. ఎవరు నారాయణమూర్తి, ఇంకా ఇలాంటి బీజాలు ఏమైనా ఉన్నాయేమో. మరి హిరణ్యకశిపుడు బీజమే కాదు, బీజం ఎవరిదైనా అనుగ్రహం అక్కడి నుంచి ఉన్నది, సృష్టికర్త మొదలే ఆయన ప్రణాళికలో ఉన్నది. కాబట్టి ఆ విధంగా ఎట్లా ఆయన ఎట్లా ఆశ్రయించాడు నారాయణ్ణి, ఏ ఒక్కనాడు కూడా నా ద్వితీయోస్తి కశ్చిత్, నారాయణ ఉపనిషత్తు చెప్తుంది. ఏవం వేద నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ ఏకో నారాయణ. నిష్కళంక కళంకలేనటువంటి నిరంజన, దేని చేతను రంజింపజేసేటువంటి వాడు కాదు, స్వయంగా ప్రకాశించేటువంటి నిరాఖ్యాత దేని చేతను పేర్కొనబడినటువంటి వాడు కాదు. ఇంతవాడు అంతవాడు ఎంత అన్నా కూడా మాటల్లో అనాలంటే చాలా తక్కువ ఉండిపోతాయి. ఆ మాటలకి పదాలకి అక్షరాలకి అన్నటువంటి వాడు ఆయన. నిరాఖ్యాత శుద్ధ పరిశుద్ధమైన దేవ ఏకో నారాయణ, అటువంటి దేవదేవులటువంటి ఏకో నారాయణుడు ఈయనకు ఆశ్రయం ఇచ్చాడండి, అనుగ్రహించాడండి ప్రహ్లాద కుమారి అని. ఒకవేళ మనకేదైనా నిరాఖ్యాత శుద్ధ దేవ ఏకో నారాయణ నద్వితీయోస్తి కశ్చిత్ యయేవం వేద స విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి స విష్ణు ఏవ భవతి. ఎవరైతే ఇటువంటి నిష్కళంక నిరంజన నిర్వికల్ప శుద్ధ ఏక నారాయణుడైనటువంటి వాడే అని నారాయణ ఆశ్రయిస్తాడో ఆయన ఏమైపోతాడు అంటే స విష్ణు ఏవ భవతి, అతడు విష్ణువే అయిపోతాడు. విష్ణువుకి తనకి భిన్నం అనేటువంటిది లేదు. ఇప్పుడు మరి అలా విష్ణు అనేటువంటి నారాయణ శక్తిని ఆశ్రయించిన ఆంజనేయ స్వామి వారు ఏమయ్యారు అక్కడ రాముడికి భిన్నంగా ఉన్నారా? ఏ ఒక్కనొక్క నాడు కూడా లేదు. ఉన్నది ఒక్కటే తత్వం అని, అటువంటి ఏకతత్వమైనటువంటిది. అటువంటి ఏకతత్వాన్ని మనం ఎందుకు పొందలేకపోతున్నాము? దేహదృష్టి బలవటం చేత ఇది నేను అని మేను నమ్ముకుంటున్నాం మనం. ఈ మేనును నమ్ముకోవడం చేత అసలు నేను యొక్క అర్థ భావనలే కాకుండా దాని అనుభవం కూడా పొందలేకపోతుంది. అంతనే రామనామంలో చెప్పబడి ఉంటుంది. మనం నిన్న అనుకున్నాగా రామనామం గురించి, దేహవాసన వదలిన ఘన దివ్య దృష్టి రామనామము, దేహవాసన వదలిన ఘన దేహవాసన వదలిన ఘన దివ్య దృష్టి రామనామము, దేహవాసన వదలిన ఘన దివ్య నిష్కళంకము నిష్కళంకము రామనామము ఆత్మతపములు తలుపు వారికి ఆత్మయజ్ఞము రామనామము ఆత్మతపములు ఆత్మజీవాత్ములను తానై ఆడుచున్నది రామనామ ఆత్మ జీవాత్మల రామనామము రామనామము రమ్యమైనది రామనామ రామనామము రామనామ ఆత్మ జీవాత్మలను తానై ఆడుచున్నది. ఆటే కదది, అదేమన్నా నిజంగా ఆత్మ జీవాత్మలు రెండు అక్కడే ఉన్నాయని మనం భక్తితో ఉన్నటువంటి వాళ్ళకి ఉండిపోతున్నావా, వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా? దేవుని చూసరికి నానాయనే నాకన్నా తండ్రి, దేవుడి ఇంట్లోకి వెళ్ళేసరికి ఒక మూర్తిని చూసరికి అబ్బా నా ప్రభు అనుకుంటూ ఉంటాం. ఎంతసేపు ఉంటున్నామండి అక్కడ, ఎంతసేపు ఉంటున్నాం? ఈ మనస్సు మళ్ళా వాసనలతో వెనక్కి తీసుకొస్తుంది. తీసుకొచ్చి ఏం చేస్తుంది? ఏమా ఇవాళ ఏం కూర, లేకపోతే ఏంటి 50% సేలా, ఏంటి కరెంటు షాప్ లో అనుకుంటారు మగవాళ్ళు. అంతే కదండి, మరి ఏంటంటారు దాన్ని? మనసు యొక్క వాసన, దేహవాసన. దేహవాసన మన ఆ జీవ ఏది జీవాత్మ పరమాత్మ యొక్క ఏది ఆ ఏకత్వాన్ని మనం గుర్తింపజేయకుండా ఎంత దూరం తీసుకెళ్లిపోతుంది ఈ దేహవాసన. క్లేశోధికతర స్థేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాహిగతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే భక్తి యోగంలో ఐదో శ్లోకం. క్లేశ అధికతర ఏమిటది? అవ్యక్తాసక్త చేతస. అవ్యక్తం అంటే ఏంటి? వ్యక్తం కానటువంటి ఆ అవ్యక్తమైనటువంటి ఉపాసన చెయ్యాలి అనుకున్నటువంటి వారికి, ఎవరికి? వారికి దేహవద్భిహి, దేహధారులకు, దేహం మీద అభిమానం ఉన్నటువంటి వారికి అధిక తరహా క్లేశ. చాలా కష్టమయ్యా, దేహం మీద భావన ఉండి అన్నిటి మీద అహంకార మమకారాలను పెంచుకుంటూ అవ్యక్తమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించాలంటే వారి ఇద్దరి యొక్క తత్వాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. ఏమండి, సీతారాముల తత్వం తెలియడం కూడా చాలా కష్టమే, రాధాకృష్ణుల తత్వం తెలియడం కూడా చాలా కష్టమే, ఉమామహేశ్వరుల తత్వం తెలియడం కూడా చాలా కష్టమే. ఏమిటది? అందరికీ తెలిసింది ఉమంటే ఆడది, మహేశ్వరుడు అంటే మగవాడు అనుకుంటున్నారు. అలా లేదే, వాళ్ళు ఏమయ్యారు? అర్ధనారీశ్వర తత్వానికి వెళ్ళారు. ఉమామహేశ్వరులు అర్ధనారీశ్వర తత్వానికి వెళ్లేసరికి ఎవరికి అర్థమవుతుంది? ఏ భార్య భర్తలన్నా అర్ధనారీశ్వర తత్వం వస్తున్నారా చెప్పండి? లాభం లేదు, అవసరార్థ ప్రేమలే. అవునా? ఏదో చిన్నగా వస్తుంది గలాట, అది ఎంత పెద్దదైపోతున్నాయో ఈ మధ్య. ఈ మధ్య కాదులేండి, పూర్వం నుంచి ఉన్నాయి, అప్పటి నుంచి ఉన్నాయి. అడిగి వెళ్ళిపోలేదు మన అమ్మ తల్లి, లక్ష్మమ్మ తల్లి. ఎక్కడి నుంచి? నారాయణమూర్తి భూలోకానికి వచ్చేశాడని. అవునా? ఏది భృగు తన్నాడని వెంకటేశ్వర స్వామి ఎలా పిలిచాడు? పాపం పోన్లే, ఈ జగత్తులో మళ్ళా భార్యాభర్తల్లో రాకుండా ఉంటాయా గొడవలు? కాస్త మనమే చూపిస్తే పాపం వాడు చూడమంటారు, మన కలుసుకుంటారు లేని అన్ని చూపిస్తున్నాడండి. కాకపోతే తన్ను తాను గుర్తించడమే రావటం, అది కూడా చూపించాడు. అది భగవంతుడే చూపించాడు. ఇలా అయినా వైరాగ్యము విరక్తి వస్తే భగవంతుడు గుర్తిస్తారేమో అంటే ఆ పక్కింటికి, ఆ ముందింటికి, ఆ పై ఇంటికి, ఇంకో ఊరికి వెళ్లి వ్యాప్తి చేయడమే తప్ప ఉన్న విషయాన్ని ఇంత చేసి, అయ్యో ఇందులో ఉన్నటువంటి చైతన్యం ఉన్నంతసేపే కదా ఈ జీవితం అంటే, ఇది కాస్త ఈ ప్రాణం తొలగిందంటే ఏవో ఎడగట్ల సల్వారి తద్దివిడ దివిడ తద్దివిడ దివిడ కూర్చోబెట్టి కడతారట కొంతమంది. ముందు డబ్బులు మోగుతూ ఉంటాయట, మాకు గురుదేవులు చెప్తూ ఉండేవారు. ఏడుగట్ల సవారి మీద ఇలా కూర్చోబెడతాడు, కూర్చోబెట్టి ఇక్కడ మాత్రమే కడతారట. వాడు ప్రాణం ఉండదు కదా, తల మాత్రమే లవ్వుతూ ఉంటుంది. ముందర డబ్బులు వాయిస్తూ వెళ్తుంటే ఈ పట్టుకున్న వాళ్ళు రామ్నామ్ సత్యహే అంటూ ఉంటే, సత్యహే సత్యహే రామ్నామ్ సత్యహే అంటూ ఉంటుందంట. అంటే కొంచెం చిన్నపిల్లలు చూసి తలుచుకుంటారు కూడా. అందుకని అప్పుడు కాదు గుర్తించేది, అది కూడా చెప్తోంది ప్రాణం పోయింది, అది కూడా చెప్తోంది రామ్నామ్ సత్యహే. కాబట్టి ప్రాణం ఉన్న మనమన్నా కాస్త దాని మీద దృష్టి పెట్టాలి. దేహవాసన, దేహం మీద ఉండేటువంటి మమకారం ఉన్నది, ఇది చాలా కష్టం సుమా. అలాగని చూడండి, కొంతమందికి ఏదైనా వస్తుంది అనుకోండి, క్షణకావేశాలు వస్తుంటాయి, వస్తే గబగబా వెళ్ళి దేవుడి దగ్గర చేయి కాల్చేసుకుంటూ ఉంటారు. అలా కాల్చుకోమని చెప్పలా, ఎవడిచ్చారు కాల్చుకోవడానికి దేహం నీకు? నీదా ఈ దేహం? అలా కాల్చుకోమని చెప్పలా, దేహాన్ని కాదు కాల్చేది నీ మనస్సుని కాల్చుకోమని. మనస్సును కాల్చి చూడండి ఎట్లా ఉంటుందా. మనస్సును కాలువాలంటే ఒక్కటే ఒక ఉపాయం ఉన్నది. శ్రీ భగవానుడు చెప్పాడు గీతలో ఏమని, సర్వే సమారంభా కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి సమాహు పండితం బుధా. ఎవరైతే తన కార్యక్రమాలు, ఏ కార్యక్రమాలు మొదలు పెడుతున్నా అవి కామ సంకల్ప వర్జితాలవై అయి ఉంటాయో, ఏ కోరికలు లేనివై ఉంటాయో, అది జ్ఞానాగ్ని దగ్ధం. ఆ కర్మలన్నీ కూడా జ్ఞానాగ్ని చేత దగ్ధమైపోతున్నాయి అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. చెప్తే శ్రీ గురుదేవులు చెప్పారు, జ్ఞానం అంటే ఏదో పట్టుబడినటువంటిది, చాలా గొప్పదని అనుకుంటున్నారు ఈ రోజుల్లో, అంటే మీ హృదయబాబు చెబుతున్నాడు అని స్వామివారు చెప్పారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మ, ధ్యానం అనేటువంటి అగ్ని చేత మనం దానిని రగులుతాం. ఇంకా చిన్నగా మొదటికొస్తే, మొదటి మెట్టుకొస్తే ఈ మధ్యన సాధనలో అనిపించింది, నామాగ్ని దగ్ధ కర్మాణి. నిన్ను నీవు మరచి భగవన్ నామం అనేటువంటి అగ్నిని రగల్చిన నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామో భవత్. నామానికి మించి ఇంకో ఇతరమైనటువంటి ఉపాయం లేనే లేదు. నామం ఎట్లా చేయాలి? మనసొక చోట తను ఒక చోట ఉన్న మానవుని జన్మమే వృధరా. మనసొక చోట తను ఒక ఉన్న మానవుని జన్మమే వృధరా. తార హరి భజన చేయరా నారాయణ మన తార హరి భజన చేయరా నారాయణ నూరార నారాయణ అనరా. నిజంగా నూరార నారాయణ అంటే మనసు ఇంకో చోటకపోతుంది. ఒక్కసారి అని చూడండి ఎట్లా ఉంటుందో. నాకు అన్నాం కదా ఎటువంటి పోయిందా, ఎవరి కోసం చేసాం భజన ఇందాక నారాయణ నారాయణ అనుకున్నాం కదా. ఇల్లు గుర్తుకొచ్చిందా, టీవీ గుర్తుకొచ్చిందా, బట్టలు గుర్తుకొచ్చాయా, హోల్సేల్ గుర్తుకొచ్చాయా, రోడ్డు గుర్తుకొచ్చిందా, వెహికల్ గుర్తుకొచ్చిందా, ఏం గుర్తుకొచ్చిందండి. అందులోనూ ఇంకా ఏమైనా గుర్తుకొచ్చాయి అంటే ఇంకా ఏదో కొంత జీవితం ఉందని ఆశపడుతున్నాం. కానీ ఆశ కూడా ఎంతవరకు ఉండాలి, ఎంత ఆశపడినా ఎవరైనా చచ్చిపోయే వాళ్ళకి చావాలని చచ్చిపోతున్నారండి. అందరూ చావాలని చచ్చిపోతున్నారా? ఇందిరాగాంధీ చావాలని చచ్చిపోయిందా? రాజీవ్ గాంధీ చావాలని చచ్చిపోయాడు ఆయన? ఏమండి ఇంకా బతుకుతామనే కదా కొన్ని ప్లాన్లు ఇంకా ఉన్నాయి వాళ్ళ ప్లానర్లో. ఇంకా బోలని ప్లాన్లు ఉన్నాయి, ప్లాన్లు అలాగే ఉండిపోయాయి, సడన్ గా వెళ్ళిపోయాయి. మరి రాజ్యాన్ని వెళ్ళేటువంటి వాళ్ళు కదా, రాజ్యం ఏమైపోయింది, ఏమైనా ఆగిపోయిందా? ఎవరు వెళ్ళిపోయినా ఆగదు, ఆఫ్టర్ ఆల్ మనం ఎంత ఉన్నంతసేపు ఎన్నో ఇంట్లో పనులున్నాయి, అవి చేయాలి ఇవి చేయాలి అనుకుంటూ ఉంటాం. సడన్ గా పోతుంది, ఎంతమంది పోవట్లే అలాగా. తర్వాత పనులని ఎవరు చేస్తున్నాడో, ఈ క్షణమే నీదనుకో మరు క్షణమే లేదనుకో, ఈ క్షణమే నీదనుకో మరు క్షణమే లేదనుకో. అవాంతరాలను సవాలు చేసి అవకాశాలుగా మార్చుకో, అవాంతరాలను సవాలు చేసి లే అవాంతరాలను సవాలు చేసి అవకాశాలుగా మార్చుకోలే, మేలుకు తెలివి తెచ్చుకో గమ్యం వరకు దూసుకుపో, మేలుకు తెలివి తెచ్చుకో గమ్యం వరకు లే మేలుకు తెలివి తెచ్చుకో గమ్యం వరకు దూసుకుపో. ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత, ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత. మేలుకు తెలివి తెచ్చుకో గమ్యం వరకు దూసుకుపో, మగతలో పడిన మానసమా నిదురుంచు కొదమ సింహమా, మగతలో పడిన మగతలో పడిన మానసమా నిదురించు కొదమ సింహమా. ప్రాలు మాలుటకు కాలము కాదిది దులుహుషారుగా విదుల్చుకో, లే ప్రాలు లే ప్రాలు మాలుటకు కాలము కాదిది దులుహుషారుగా విదుల్చుకో, లే రైట్ కోలీజ్రీ మాత్రం ఎంతవరకు ఉంటుందో తెలియదు. ఈ సుఖం మాత్రం ఉండి దాచుకునేదంతా ఎవరు అనుభవిస్తారో తెలీదు. ఇవన్నీ ఆలోచించకుండానే మన సమయం కాస్త కొడికడుతున్నది. ఈ దీపం కొండెక్కేలోగానే మన పంచ ముగించుకోవాలి. కొండెక్కేలోగానే పూర్వం లైట్లుండేవి కాదు, పనంత పగలు చూసేసుకునేవాడు. చూసేసుకుని రాత్రికి ఏం కావాలో అనేటువంటిది లేకుండా చక్కగా భగవంతుడు నిజంగా పూర్వం అంత గొప్ప స్థితిని భలే ప్రసాదించాడు అనిపిస్తుంది. లైట్లున్నంత వరకు మనకి పనికిరాని పనులే. లైట్లుంటే పనికిరాని పనుల్లో ముఖ్యమైన ఏంటి అంటే టీవీ. పోని కరెంటులు పెట్టుకుని పోని కాస్త మంచి కీర్తనలు వినడమో, కాస్త భగవన్ నామం హరే రామ నామం వినడమో, లేకపోతే అందులో కాస్త భగవద్గీత చదువుకోవడమో ఎంత చేయగలుగుతున్నారు? అది సద్వినియోగమే అవుతుంది. కానీ సర్వసాక్షే లైట్ ఎప్పుడు సర్వసాక్షే. లైట్ కేమంటో మన పుణ్యపాపాలు, కానీ పొందేదంతా మనమే. దేని మీద విచారణ సాగుతోందో దానికి బంధం కూడా మనమే పొందుతున్నాం. దానికి బంధన కూడా ఈ క్షణమే నీదనుకో, మరుక్షణమే లేదనుకో. ఏవైనా అవాంతరాలు వచ్చినా సవాలు చేసి మన ముందుకి అవకాశాలుగా మార్చుకోవాలి. మహామహాభక్తులందరూ ఆ విధంగా చేస్తున్నారు. రామ, ఇంకా నాలో ఉన్నటువంటి కర్మను రహితం చేయడానిక ప్రభు ఇటువంటి పరీక్ష పెడుతున్నావు? అయినా దీని నుంచి బయటపడేలా కూడా చేసేవాడు కూడా నువ్వే కదా అని ఎవరినో వెళ్లి అడగలే. మళ్ళా వారు అత్యామూర్తుల దగ్గరికి వెళ్లి, రామా ఇదే భారం, ఇదే కష్టం అంటే వెంటనే ఏం చేసేవాళ్ళు వాళ్ళు? నమ్మిన వాడికి నమ్ముకున్నంత, నమ్మి చెడ్డవాడు లేడు. మళ్ళీ అండర్లైన్ చేసుకో, దేవుణ్ణి నమ్మి చెడ్డవాడు ఎక్కడా లేడు. మనస్సులో కృత్రిమమైనటువంటి ఆలోచనలు పెట్టుకుని మాత్రం పరీక్ష చేయకండి, చేతులు కాల్చుకోకండి. కొంతమంది ఏం చేస్తారు, మహాత్ముల దగ్గరికి పరీక్ష చేయాలనుకుంటారు, వాళ్ళ చేతులు కాలిపోతుంటాయి. పరీక్షలు చేయొద్దు, దేవుడి దగ్గరికి వెళ్ళి నమ్మండి. మన మనస్సులు కూడా మెల్లమెల్లగా మరల్చుకోవాలి. ఎవరి వైపుకి? మంచి మార్గం వైపు, మంచి మార్గం వైపు శాసించకండి. స్ప్రింగ్ లాగా ఇవాళకి ఇవాళ క్షణికమైనటువంటి ఆవేశం వచ్చి కొంతమంది చెప్తుంటారు, ఏమైనా సరే ఇవాళ కూర్చొని చేసేయాలి అంటూ ఉంటారు. అది ఆఖరికి వచ్చేసరికి ఎలాగో విఘ్నం అయిపోతుంది. మనసు వెళ్లకుండా ఉంటుందా మధ్యలో చెప్పండి? చూస్తూనే ఉన్నా, పారాయణ చేస్తున్నా గానీ వాళ్ళందరూ వచ్చి వెళ్లారు అంటుంటారు. పారాయణ చేసేది ఏమిటి? అక్కడ ఎవరొచ్చి వెళ్లారో తెలుస్తోంది, పక్కింట్లో ఏం తాలింపు వేశారో తెలుస్తోంది. ఏమండి టైం ఎంతైందో టైం చూసి తెలుస్తున్నాడు. ఇంకా నువ్వు కాలామిమర్చ నువ్వు చేసింది ఎక్కడ? అందుకని భగవంతుడు ఏముడి పెట్టాడంటే, నువ్వు అన్నిటినీ కట్టిపెట్టి ధారాపుత్రాదుల్ని చూసుకోకుండా, ధర్మాన్ని చూసుకోకుండా, వాటన్నిటినీ కట్టిపెట్టి స్వధర్మాన్ని ఆచరించకుండా చేయమన్న. అలా మోసం చేయి, నీ స్వధర్మాన్ని నిర్వర్తించి స్వధర్మంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని నువ్వు దర్శించి. చిన్న పిల్లవాడు ఉన్నాడంటే చిన్న పిల్లవాడికి నీళ్లు పోస్తూ శ్రీ బాలకృష్ణుడు చూడు. అందులో బాలకృష్ణుని లీలను నువ్వు గుర్తించు, వాడు పారిపోతూ ఉంటాడు అని. ఎలాగా? ఎంత పిల్ల చిన్న రావే విపంతమేనా, అందుచేతనే నిన్ను నమ్మరయ్య జనులు, జాలమింకేలనామది సంత జిల్లా, పరుగు పరుగున రావో ఇవాళ కృష్ణ. చక్కగా వచ్చేస్తారండి, అలా చూడండి చక్క పిల్లలు. అంతేగాని పిల్లలకి ముక్కు చీమిడి వస్తోందని, ఎవరినో తొడవమని, లేకపోతే తీసేసి ఆ గోడ గంటి చేసి ఏమండి, తన ఒళ్ళు శుభ్రపరచుకోవడమే తనకి బద్ధకమేస్తే అది సోమర్తనం అవుతుందని మా గురుదేవులు చెప్తున్నారు. శ్రీ గురుదేవులు ఏమంటుండేవారు, నీ పని నువ్వు కష్టపడి చెయ్యాలి, కష్టే ఫలే. నీట్లో కష్టం వచ్చినా నువ్వు చక్కగా దాన్ని చక్కగా సవరించుకోవాలి. సర్దుబాటు చేసుకుని నడుచుకుంటే ఆ సంసారం యొక్క ఇది మూలం ఏమవుతుందని గీతోపదేశం అవుతుంది. గీతాసారం ఏమిటంటే, మన జీవితాలు పలు రకాలుగా ఉన్నప్పటికీ కూడా దాన్ని సరైన మార్గంలో నడిపించుకుంటే అదే గీతాసారం, అదే గీతోపదేశం అయిపోతుంది, అదే గీత యొక్క పారాయణ అయిపోతుంది. దేహానికి ఇచ్చినటువంటి వాల్యూ, నువ్వు దేహ సౌందర్యానికి ఇచ్చినటువంటి దానిలో నువ్వు వెళ్ళి భగవంతుని ముందు ఎంతసేపు కూర్చోగలుగుతున్నావు? భగవంతుడికి ఎంతసేపు నువ్వు సమయాన్ని నువ్వు ఇవ్వగలుగుతున్నావు? మరి ఆంజనేయ స్వామి ఎలా ఉన్నాడు? అంజనీయ మాత ఎలా తపస్సు చేసింది? మార్కండేయుడు ఏ విధంగా శివుని తపస్సు చేసి మార్కండేయుని యొక్క పరమశివుని యొక్క మరి వరాన్ని పొందగలిగాడు? మహామహాభక్తులు ఎంతమంది, నామదేవుడు, జ్ఞానదేవుడు, మరి ఇటువంటి మహామహా గొప్ప వాళ్ళందరూ, మహాభక్తులందరూ కూడా, రామకృష్ణ పరమహంస వివేకానంద గురుదేవులు ఎంత గబగబ రోజు ఒక్కసారి మహాభక్తులు తలుచుకుంటే చాలంటుండే. కబీర్ దాసు, మీరాబాయ్, సక్కుబాయ్, రామతీర్థ ఇటువంటి మహాత్ములు ఉన్నారే, వారందరూ ఏ మార్గంలో నడిచారు, వారి యశస్సుకి కీర్తికి ఏం తక్కువ. ఇప్పుడు మనం దేని మీద ప్రాపులాడబట్టి మనకి ఇంత సుఖ దుఃఖ వలయంలో పడి కొట్టుకుంటున్నా. కుడితిలో పడ్డ ఎలక వలె, క్లేశ్వంలో పడ్డ ఈగ వలె, మానవ జీవితం ఏమవుతోంది? వెతకను లేకపోతోంది, చావను లేకపోతుంది. ఈ సుఖ దుఃఖాలు జనన మరణాలు మధ్యలో తానెవరో తాను తెలుసుకునేటువంటి ప్రయత్నమే ఈ సత్సంగం యొక్క మూలం. ఈ జనన మరణం అనేటువంటి ప్రవాహానికి నువ్వున్నా, తాను అనేటువంటిది ఉంది ఇందులో. ఇందులో ఈ తాను అనడానికి ఏది తాను? చేతులా, కళ్ళా, ముక్కులా, చెవులా, ఏది? నతత్ర చక్షుర్గచ్చతి నవా గచ్చతి నో మనోన విత్మోన విజానీమో. ఏది అది? ఏదై ఉన్నది? ఏవి దాని వరకు వెళ్ళటల్లా. కానీ వీటన్నిటినీ కూడా భగవన్ నామంలో వేసి భగవంతుని యొక్క చరిత్ర వింటూ భగవంతుని యొక్క ఆనంద మకరంద్రాల్ని క్రోలడానికి, మన మార్గాన్ని చూపించడానికి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వీటి లోపల ఉండే అంతరేంద్రియాలు, మనోబుద్ధి, చిత్తాహంకారాలు మనకి భగవంతుడు ఇచ్చారు. వాటిని సరైన మార్గంలో నడుపుకున్నాం అనుకోండి, చిత్తశాంతి ఎక్కడే దొరుకుతుంది? మనసు శాంతి ఎక్కడ ఉంటుంది? నువ్వు ఏ బాటలో నీ జీవితాన్ని తీసుకువెళ్తున్నావో ఆ బాటను బట్టే నీకు ఆనందం కలుగుతుంది. ఏమండి మీరు అడ్డదోవ నుంచి ఎక్కడి నుంచో వెనక్కి నుంచి వస్తున్నామండి ఇప్పుడు ఇక్కడ రావడానికి? ఇవాళ అందరూ ఆదివారం ఏమో అరగంటలో వచ్చేసాం. ఏమండి ఆదివారం అయినా కూడా ఈ మార్గంలో వస్తాం అనుకోండి, ఎంతసేపు పడుతుందండి? రోజు కూడా ఇటే వచ్చాం అనుకోండి, మేము రెండింటికో ఒంటికంటికో బయలుదేరాలి ఇప్పుడు అక్కడ. ఎక్కడ? అదే మేము ఉన్న పేట, ఆ మెహదీపట్నంలో. ఎలా పోయి ఈ రోడ్డు అమ్మటా రావాలంటే కదా? అదే ఏం గుట్ట పంజా వెయ్యొద్దు, గుట్టలో ముంచొద్దు. అదే రథసారథి వీళ్ళందరూ మా వాళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ మాట్లాడుకున్నారు, మాట్లాడుకుని మంచి మార్గం చూపించారు. భలే వచ్చేస్తున్నాం చక్కగా స్ట్రైట్, ఎక్కడా పెద్దగా ఆగట్లా, బ్రహ్మాండంగా వచ్చి ఒక 40-50 నిమిషాలు చేరిపోతున్నాం. ఇవాళ 30 నిమిషాలకే చేరిపోయాం. వెళ్ళి పాప అత్తిక స్వామి కూడా పరిగెత్తుకొచ్చాయి. ఎందుకని? ఈ మార్గం ఇంత అమ్మో చాలా రష్గా ఉంటుంది, అదంతా కూడా జామ్ 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 తింటాం అనమాట. ఏం తింటాం? జామ్. అన్ని బ్రేక్లు వేసి జామ్ తింటే కూర్చోవాలి ఇప్పుడు అక్కడ. అందుకని ఆ జాములు తినకుండా, ఏ జాములు లేకుండా ఇటు పక్క నుంచి ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆనంద మకరాలు అందాలు పొందడానికి ఈ మార్గాన్ని ఇప్పుడు ఎన్నుకోవడంలో ఉన్నది. మీరందరూ చెప్పినా మా రథసారథి మేము ఇటు రావండి, మేము ఆ రోడ్డునే వస్తామండి అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? కొన్ని గంటలు రోడ్డు మీదే పెడుతుంటాం. అలాగే ఈ జననమన్నం అనేటువంటి ప్రవాహం నుంచి షార్ట్ కట్ గా మనం భగవంతుని యొక్క ఆస్వాదన చెయ్యాలి. తనను తాను గుర్తించడం ఈ ప్రయత్నం అంతా. ఎవడో ఎక్కడో ఎవరికో పూలవెందలు వేసి మరిపిచ్చి 4 పళ్ళు తీసుకెళ్తే వాళ్ళు వరాలు ఇచ్చేస్తారని మాత్రం అనుకోద్దు. ఈ ఆత్మతత్వం అనేటువంటి దండలకి గాని, పూలకి గాని, పళ్ళకి గాని లొంగేది కాదు. దేనికి లొంగుతుంది? నీ మనస్సు నిష్కల్మషంగా భగవంతుని అర్చిస్తే, భగవత్తత్వాన్ని గుర్తిస్తే వచ్చేటువంటిది ఏది? ఆధ్యాత్మికత. అటువంటి ఆత్మతత్వం దేనికి తీసుకెళ్తుంది? తానెవరో తాను గుర్తించడానికి తీసుకెళ్తుంది. ఈ 4 రోజులు మాత్రమే గడపడం కాదు, ఈ జీవితం యొక్క ధ్యేయాన్ని, ఈ జీవితం యొక్క పరమార్థాన్ని మనకి గుర్తింపజేస్తుంది. పెద్దలు చెప్పిన మార్గాన్ని అహర్నిశలు ఏ పనైనా చెయ్యండి, కానీ మనస్సు మాత్రం శ్రీ గురుదేవులు చెప్తుండేవారు, ఎడంచేయి ఎప్పుడు భగవంతుడి దగ్గర అట్టే పెట్టండి, ఇప్పుడు చేస్తూ అన్ని పనులు చేసుకురండి, మళ్ళా అది కూడా ఎడంచేతో పాటుగా భగవత్పాదాల దగ్గర ఉంచండి అంటే చెయ్యి పెట్టమని కాదు, మనస్సును అక్కడ ఉంచి ప్రభు ఇది నీ లీల, ఇది నీ దయ, ఇది నీ మహిమ అనుకోవడంలో మన జీవితము ఎప్పుడు కూడా 3 పూలు 6 కాయలుగా ప్రకాశిస్తుంది. అంతేగాని చావటానికి మనం పుట్టలే, చావటం మన అంతిమ ధ్యేయం కాదు. కానీ బ్రతికుండగా చచ్చిపోవాలి, బ్రతికుండగా చచ్చిపోవాలంటే ఈ దేహం మీద మనకి ఈ దేహ భావన అనేటువంటిది రహితం చేయాలి. దేహభావన రహితం చేయాలి అంటే ఒక సమతులైనటువంటి ఒక గురువును ఆశ్రయించి, గురువు ద్వారా సద్బోధన మనం వింటూ ఉంటే ఆ బోధ ద్వారా దీని మీద ఉన్నటువంటి మమకారం దానంతా అదే తొలగిపోతుంది. కాల్చుకుంటే బోధ, కోసుకుంటే బోధ. ఇది దేహం ఉండగానే దీని మీద మనకి వ్యామోహం తగ్గిపోతుంది, మోహం నశింపజేసేటువంటి వాడే మోహనాకారుడు. మోహనాకారుడు అంటే ఎవరు? మోహన్న. మోహాన్ని నశింపజేసేటువంటి అటువంటి దివ్య సుందర మంగళమూర్తి అయినటువంటి అటువంటి రామచంద్ర ప్రభు యొక్క కరుణకు, భగవంతుని యొక్క కరుణకు, సమర్థులైనటువంటి సద్గురుదేవుల దివ్య ఆశీస్సులకు పాత్రలమవుతాం గనక అటువంటి ధ్యాసని, అటువంటి ధ్యాసని నిక్కచ్చిగా ఏకాగ్రత చేసి అదే ధ్యాస ధ్యానంగా మారి అటువంటి మన జీవిత పరమార్థాన్ని, లక్ష్యాన్ని మనం సాధించడముగాక అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధనా సంపత్తిని శ్రీ సద్గురుదేవులు మనకి ప్రసాదించుగాక. సుఖీభవ సుఖీభవ. ఇంతవరకు ఏ భగవంతుని గురించి అయితే మాట్లాడుకున్నామో, ఎవరు ఏ భగవంతుడిని ఆశ్రయించారో, ఏ గురుపాదాన్ని ఆశ్రయించారో, ఆ భగవంతుని ఆశ్రయించి ఆ భగవంతుని తలుచుకుని మనస్సును అంతర్ముఖం చేసి ధ్యానం చేసుకున్నాం, అటువంటి ధ్యానం అనేటువంటి స్థితిని, అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్య ఐశ్వర్యములను, పుత్ర పౌత్ర ధన ధాన్యములను, అఖండ సాధనా సంపత్తిని శ్రీ సద్గురుదేవులు జగన్మాత జగన్నాథుడు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీభవ సుఖీభవ. హరే ఓ.